ఓం శాంతి. మురళీ డేట్ 8/1/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా చాలా ఉన్నతోన్నతమైన శ్రీమతాన్ని ఇస్తున్నారు. మనమందరం బాబా శ్రీమతం పైన నడవాలి. నడవటం వల్ల లాభమేంటి? 21 జన్మలు సుఖం లభిస్తుంది. అంటే బాబా ఆజ్ఞ పైన నడిస్తే 1 జన్మ కాదు, 21 జన్మల సుఖం. బాబా అంటున్నారు, తప్పకుండా బాబా మతాన్ని అనుసరించండి. ఎవరికి వాళ్ళు రాజ్య తిలకాన్ని పెట్టుకోండి. ఎప్పుడు పెట్టుకోగలుగుతాము? బాబా ఇచ్చే శిక్షణల పైన పూర్తిగా నడవాలి. ఇందులో ఆశీర్వాదాలు, దయచూపండి అనే విషయమే లేదు. బాబాని అనుసరించండి. వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు అని చూస్తే మనం రాజ్య తిలకాన్ని పెట్టుకోలేము. మన్మ నాభవలో ఉండండి, అప్పుడే రాజ్య తిలకం లభిస్తుంది. చదువు పైన ధ్యాస ఉండాలి, స్మృతి యాత్ర పైన ధ్యాస ఉండాలి. అప్పుడే పేదవారి నుండి యువరాజుగా తయారు కాగలుగుతాము. బాబా మనందరికీ అవినాశి జ్ఞాన ధనాన్ని ఇస్తున్నారు. ధారణ చెయ్యండి, దానం చెయ్యండి. మహాదానిగా కావాలి. బ్రహ్మ బాబా ఎలా అయితే సర్వస్వాన్ని సమర్పించారో మనం కూడా బాబాని అనుసరించాలి. అప్పుడే రాజ్యంలో ఉన్నత పదవి లభిస్తుంది. శిక్షల నుండి రక్షించుకోవాలి అంటే సంపూర్ణ స్థితి చేరే అంత యోగం ఉండాలి. అన్ని సబ్జెక్టులలో సంపూర్ణ మార్కులు తెచ్చుకునే అంత పురుషార్థం చేయండి. ఎవ్వరిని చూడకండి, స్వయాన్ని చూసుకుంటూ ముందుకెళ్ళండి. బ్రహ్మ బాబా సమానంగా అలసట లేని వారిగా కావాలి అంటే మనలో ఉన్న నిర్లక్ష్యాన్ని తొలగించాలి. కఠిన నియమంగా పెట్టుకోండి, ఏదైనా దృఢ సంకల్పంతో చెయ్యండి. అటెన్షన్ అనే కాపలాదారి అలర్ట్గా ఉండాలి, అప్పుడు నిర్లక్ష్యం తొలగిపోతుంది. ముందు మనపైన మనం కృషి చెయ్యాలి, మన ఉన్నతి గురించి శ్రమపడాలి, తర్వాత సేవ. అప్పుడే భూమి పరివర్తన అవుతుంది. చేద్దాములే చూద్దాములే అయిపోతుందిలే అనుకోకండి. ఇలాంటి సంకల్పాలొద్దు. ఒక్కటే గుర్తుంచుకోండి, చెయ్యాల్సిందే. ఈ ఒక్క మాట గుర్తుంచుకున్నట్లయితే పరివర్తన జరుగుతుంది. సమర్థ వచనాలు అంటే మాటలలో ఆత్మిక భావము, శుభ భావన ఉండాలి. అవి సమర్థమైనటువంటి మాటలు. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, బాబా శ్రీమతం మీకు 21 జన్మలు సుఖాన్నిస్తుంది. ఇంతటి అతీతమైన మతాన్ని బాబా తప్ప ఇంకా ఎవరూ ఇవ్వలేరు. మీరు శ్రీమతంపై నడుస్తూ ఉండండి. ప్రశ్న, మీకు మీరు రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు సహజ పురుషార్థం ఏమిటి? జవాబు, మొదటి పాయింట్, మీకు మీరు రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు బాబా శిక్షణలేవైతే లభిస్తాయో వాటిపైన పూర్తిగా నడుస్తూ ఉండాలి. ఇందులో ఆశీర్వాదము లేక కృప అన్న మాటే లేదు. రెండో పాయింట్, బాబాని అనుసరించండి, ఇతరులను చూడకండి. మన్మనాభవ, దీనితో స్వయానికి స్వయమే తిలకం లభిస్తుంది. చదువు మరియు స్మృతి యాత్రలతోనే మీరు పేదవారి నుండి యువరాజులుగా తయారవుతారు. పాఠ ఓం నమః శివాయ. ఓం శాంతి. బాబా మరియు దాదా ఓం శాంతి అని అన్నప్పుడు వారు రెండు సార్లు కూడా అనవచ్చు, ఎందుకంటే ఇద్దరూ ఒక్కరిలోనే ఉన్నారు. ఒక్కరు అవ్యక్తం, మరొకరు వ్యక్తం, ఇద్దరూ కలిసి ఉన్నారు. ఇరువురి శబ్దము కలిసి ఉండొచ్చు, వేరువేరుగా కూడా ఉండొచ్చు. ఇది ఒక అద్భుతం. ప్రపంచంలోని వారెవ్వరికీ పరంపిత పరమాత్మ ఇతని శరీరంలో కూర్చొని జ్ఞానం వినిపిస్తున్నారు అని తెలియదు. ఇదెక్కడా వ్రాసి లేదు. బాబా కల్పపూర్వం కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. నేను ఈ సాధారణ తనువులో ఎన్నో జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను, ఇతని ఆధారాన్ని తీసుకుంటాను. గీతలో ఇలాంటి కొన్ని కొన్ని సత్యమైన శ్లోకాలు కూడా ఉన్నాయి. ఈ అక్షరాలు సత్యమైనవి. నేను ఎన్నో జన్మల అంతిమంలో ఇతడు వానప్రస్థ అవస్థలో ఉన్నప్పుడు ప్రవేశిస్తాను. ఇది ఇతడికి సరిగ్గా వర్తిస్తుంది. మొట్టమొదట సప్తీగంలో జన్మ కూడా ఇతనే తీసుకుంటాడు. మళ్ళీ ఇప్పుడు చివరిలో వానప్రస్థ అవస్థలో ఉన్నాడు. ఇతనిలోనే బాబా ప్రవేశిస్తారు. తాను ఎన్ని పునర్జన్మలు తీసుకున్నాడు అన్నది అతనికే తెలియదు అని వీరి గురించి బాబా అంటారు. శాస్త్రాలలో 84 లక్షల పునర్జన్మలు అని వ్రాసేశారు. ఇదంతా భక్తి మార్గం. దీనిని భక్తి కల్ట్ అని అంటారు. జ్ఞాన కాండం వేరు, భక్తి కాండం వేరు. భక్తి చేస్తూ చేస్తూ కిందకి దిగుతూనే వచ్చారు. ఈ జ్ఞానమైతే ఒకేసారి లభిస్తుంది. బాబా సర్వులకు సద్గతినిచ్చేందుకు ఒకేసారి వస్తారు. బాబా ఒకేసారి వచ్చి భవిష్యత్తు కోసం అందరి ప్రారంభాన్ని తయారు చేస్తారు. మీరు చదివేదే భవిష్యత్తు కొత్త ప్రపంచం కోసం. బాబా వచ్చేదే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు. అందుకని దీనిని రాజయోగము అని అన్నారు. దీనికి చాలా మహత్వం ఉంది. భారతదేశ ప్రాచీన రాజయోగాన్ని ఎవరైనా నేర్పుతారేమోనని ప్రయత్నిస్తూ ఉంటారు. కాని ఈ మధ్య సన్యాసులు విదేశాలకు వెళ్లి మేము ప్రాచీన రాజయోగం నేర్పేందుకు వచ్చాము అని అంటారు. వారు కూడా మేము నేర్చుకోవాలి అని అనుకుంటారు. ఎందుకంటే యోగంతోనే స్వర్గ స్థాపన జరిగింది అని భావిస్తారు. యోగ బలంతో మీరు స్వర్గానికి అధిపతులుగా అవుతారని బాబా అర్థం చేయించారు. స్వర్గాన్ని స్థాపన చేసిన వారు తండ్రి. కాని ఎలా స్థాపన చేస్తున్నారు అన్నది వారికి తెలియదు. ఈ రాజయోగాన్ని ఆత్మిక తండ్రే నేర్పిస్తారు. దేహదారులైన మానవులెవ్వరూ నేర్పించలేరు. ఈ రోజుల్లో కల్తీ అవినీతి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. కావుననే నేను పతితులను పావనంగా చేసేవాడిని అని బాబా అంటారు. మరి పతితులుగా చేసేవారు కూడా ఎవరో తప్పకుండా ఉండి ఉంటారు కదా. ఇప్పుడు మీరే నిర్ణయించండి, తప్పకుండా ఇలా ఉండి ఉంటుంది కదా. నేనే వచ్చి సర్వ వేద శాస్త్రాలు మొదలైన వాటి సారాన్ని వినిపిస్తాను. జ్ఞానం ద్వారా 21 జన్మల సుఖం లభిస్తుంది. భక్తి మార్గంలో అల్పకాలికమైన క్షణిక సుఖముంటుంది. ఇది 21 జన్మల సుఖం. దీనిని బాబానే ఇస్తారు. మీకు సద్గతినిచ్చేందుకు బాబా ఏ శ్రీమతాన్నైతే ఇస్తారో అది అన్నింటికన్నా అతీతమైనది. ఈ బాబా అందరి హృదయాలను తీసుకునేవారు. అక్కడ జడమైన దిల్వాడా మందిరం ఉన్నట్లుగా ఇక్కడ ఉన్నది చైతన్య దిల్వాలా మందిరం. మీ కర్తవ్యపు చిత్రాలే కరెక్ట్ గా అక్కడ తయారైనవి. ఈ సమయంలో మీ కర్తవ్యం నడుస్తుంది. సర్వుల సద్గతిని చేసేవారు, అందరి దుఃఖాలను హరించి సుఖాన్నిచ్చే బాబా దొరికారు. ఎంత ఉన్నతోన్నతంగా మహిమ చేస్తారు. భగవంతుడైన శివుని మహిమ అన్నింటికన్నా ఉన్నతోన్నతమైనది. కని చిత్రాలలో శంకరుడు మొదలైన వారి ముందు కూడా శివుడి చిత్రాన్ని చూపించారు. వాస్తవంగా దేవతల ముందు శివుని చిత్రాన్ని ఉంచటం నిషేధం. ఎందుకంటే దేవతలు దేవతలుగా ఉన్నప్పుడు భక్తి చెయ్యరు. సన్యాసులు చెయ్యలేరు, వారు బ్రహ్మ జ్ఞానులు, తత్వజ్ఞానులు. ఈ ఆకాశ తత్వం ఎటువంటిదో ఆ బ్రహ్మ తత్వం కూడా అటువంటిదే. వారు బాబాని స్మృతి చెయ్యరు. వారికి ఈ మహామంత్రం కూడా లభించదు. ఈ మహామంత్రాన్ని బాబానే వచ్చి సంగమ యుగంలో ఇస్తారు. సర్వుల సద్గతి దాత అయిన బాబా ఒకేసారి వచ్చి మన్మనాభవ అనే మంత్రాన్నిస్తారు. పిల్లలు, దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను త్యజించి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. రావణ రాజ్యం కారణంగా మీరందరూ దేహ అభిమానులుగా అయ్యారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని ఆత్మ అభిమానులుగా తయారు చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తూ ఉంటే ఆత్మలో మలినాలు ఏవైతే కలిశాయో అవి తొలగిపోతాయి. సతో ప్రధానం నుండి సతోలోకి రావటంతో కళలు తగ్గుతాయి కదా. బంగారానికి కూడా నాణ్యత ఉంటుంది కదా. ఇప్పుడు కలియుగ అంతిమంలో మంచి బంగారం చూసేందుకు కూడా దొరకదు. సత్యగల్లో అయితే బంగారు భవనాలుంటాయి. రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంటుంది. దాని పేరే స్వర్ణిమ యుగం. అక్కడ రాళ్ళు ఇటుకలతో పని ఉండదు. అక్కడ భవనాలు తయారవుతే అందులో కూడా బంగారం, వెండి తప్ప ఇంకా ఏ చెత్త చెదారం ఉండదు. ఇది కూడా డ్రామాలో తయారయ్యి ఉంది. ఈ సమయంలో వైజ్ఞానికులు అహంకారంలో ఉన్నారు. సత్తిగంలో వారిని అహంకారులు అని అనరు. అక్కడైతే మీకు సైన్స్ ద్వారా సుఖం లభిస్తుంది. ఇక్కడ ఉన్నది అల్పకాలిక సుఖం. మళ్లీ విజ్ఞానంతోనే చాలా భారీ దుఃఖం లభిస్తుంది. బాంబులు మొదలైనవన్నీ వినాశనం కోసమే తయారు చేస్తారు. ఇతరులను బాంబులు తయారు చెయ్యవద్దని అంటారు, మళ్లీ స్వయం తయారు చేస్తూ ఉంటారు. ఈ బాంబుల ద్వారా జరిగేది తమ వినాశనమేనని వారికి తెలుసు, అయినా తయారు చేస్తూనే ఉంటారు. అంటే వారి బుద్ధి మరణించినట్లే కదా. ఇదంతా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. వారు తయారు చేయకుండా ఉండలేరు. ఈ బాంబుల ద్వారా తమ వినాశనమే జరుగుతుందని మనుష్యులకు తెలుసు. ఎవరు ప్రేరేపిస్తున్నారో తెలియదు, కాని మేము తయారు చేయకుండా ఉండలేము అని అంటారు. తప్పకుండా తయారు చెయ్యవలసిందే. డ్రామాలో వినాశనం కూడా నిర్దేశింపబడి ఉంది. ఎవరు ఎన్ని శాంతి బహుమతులను ఇచ్చినా శాంతి స్థాపన చేసేది ఒక్క బాబానే. వారే శాంతి, సుఖము, పవిత్రతల వారసత్వాన్నిస్తారు. ఆ క్షీర సాగరమెక్కడ? ఈ విషయ సాగరమెక్కడ? ఈ రెండిటికీ పోల్చటం జరుగుతుంది. మళ్లీ భక్తి మార్గంలో ఒక కోనేరు ఉంటుంది, తయారు చేసి అందులో రాయి పైన విష్ణుమూర్తిని పొడుకోపెడతారు. భక్తిలో ఎంత ఖర్చు చేస్తారు, సమయాన్ని ధనాన్ని ఎంతగానో వ్యర్థం చేస్తారు. దేవతల మూర్తులను ఎంతో ఖర్చుతో తయారు చేస్తారు, మళ్లీ సముద్రంలో పడేస్తారు. మరి ఎంతో ధనం వ్యర్థమైనట్లే కదా. ఇది బొమ్మల పూజ వంటిది. వారి చిత్రం గురించి ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ మీరు ఎవరి దేవాలయంలోకి వెళ్లినా ప్రతి ఒక్కరి చరిత్ర గురించి మీకు తెలుసు. పిల్లలు ఎక్కడికి వెళ్లకూడదు అనే అవరోధమేం లేదు. ఇంతకు ముందు ఏమీ తెలియకుండా వెళ్లేవారు ఇప్పుడు అన్ని తెలుసుకుని వెళతారు. మాకు 84 జన్మల గురించి తెలుసు అని మీరంటారు. భారతవాసులకైతే కృష్ణుడి జన్మల గురించి కూడా తెలియదు. మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది. జ్ఞానము సంపాదనకు ఆధారం. వేదశాస్త్రాలు మొదలైన వాటిలో లక్ష్యమేమీ లేదు. స్కూల్లో ఎల్లప్పుడూ లక్ష్యముంటుంది. ఈ చదువు ద్వారా మీరు ఎంత తెలివైన వారిగా అవుతారు. జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. ఈ జ్ఞానం ద్వారా మీరు ధనవంతులుగా తయారవుతారు. మీరు ఎవరి మందిరంలోకి వెళ్లినా అది ఎవరి స్మృతి చిహ్నమో వెంటనే అర్థం చేసుకుంటారు. దిల్వాడా మందిరం ఉంది, అది జడమైనది, ఇది చైతన్యమైనది. ఇక్కడ వృక్షంలో ఎలా చూపించారో ఖచ్చితంగా అలాగే అక్కడ మందిరం తయారు చెయ్యబడింది. కింద తపస్యలో కూర్చున్నారు, పైన స్వర్గమంతా ఉంది. చాలా ఖర్చుతో తయారు చేశారు. ఇక్కడైతే ఏమీ లేదు. భారతదేశం 100% సంపన్నంగా పావనంగా ఉండేది. ఇప్పుడు 100% దివాళా తీసి పతితంగా తయారయ్యింది. ఎందుకంటే ఇక్కడ అందరూ వికారాలతో జన్మిస్తారు, అక్కడ వికారాల మాటే లేదు. గరుడ పురాణంలో భయాన్ని కలిగించే విషయాలు, మనుషులు కాస్త బాగుపడాలి అనే ఉద్దేశంతో వ్రాశారు. కాని డ్రామాలో బాగుపడాలని లేదు, ఈశ్వరీయ స్థాపన జరుగుతుంది. ఈశ్వరుడే స్వర్గాన్ని స్థాపన చేస్తారు కదా, అతనినే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. అక్కడ సైనికులందరూ రాజు రాణుల కోసం యుద్ధం చేస్తారు. ఇక్కడ మీరు స్వయం కోసం మాయపై విజయాన్ని పొందుతారు. మీకోసమే ఎంత చేస్తారో అంత పొందుతారు. మీరు ప్రతి ఒక్కరూ మీ తనువు మనస్సు ధనములను భారతదేశాన్ని స్వర్గంగా తయారు చెయ్యటంలో ఉపయోగించవలసి ఉంటుంది. ఎంత చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. ఇక్కడ ఉండేదైతే ఏమీ లేదు. కొందరి ధనం మట్టిలో కలిసిపోతుంది అని ఈ సమయానికే గాయనముంది. ఇప్పుడు మీకు రాజభాగ్యాన్నిచ్చేందుకు బాబా వచ్చి ఉన్నారు. ఇప్పుడు మీరు మీ తనువు మనస్సు ధనములను అన్నింటినీ ఉపయోగించండి. బ్రహ్మ తన సర్వస్వాన్ని సమర్పణ చేసేవారు కదా, ఇతనినే మహాదాని అని అంటారు. వినాశీ ధనాన్ని దానం చేసిన తర్వాత అవినాశీ ధనాన్ని కూడా దానం చెయ్యవలసి ఉంటుంది. ఎవరు ఎంత దానం చేస్తే అంత పేరు ప్రఖ్యాతులు. అటువంటి దాతలెవరైనా ఉంటే వారిని ఫలానా అతను చాలా పెద్ద దాత అని అంటారు. వారి పేరైతే ప్రసిద్ధమవుతుంది కదా. వారు పరోక్షంగా ఈశ్వరార్థం దానం చేస్తారు. రాజ్య స్థాపనైతే జరగదు, కాని ఇప్పుడు రాజ్య స్థాపన జరుగుతుంది. కాబట్టి పూర్తిగా దాతలుగా అవ్వాలి. భక్తి మార్గంలో మేము మీకు బలి అవుతాము అని అంటారు. ఇందులో ఖర్చేమీ లేదు. ప్రభుత్వానికెంత ఖర్చుంటుంది? ఇక్కడ మీరు ఏదైతే చేస్తున్నారో అదంతా మీకోసమే. అష్టరత్నాల మాలలలోకి రండి, 108 మాలలలో రండి, లెక్క 16,108 మాలలోకి రండి. పాస్ వితానర్గా అవ్వాలి. కర్మాతీత అవస్థను పొంది ఏ శిక్షను అనుభవించవలసిన అవసరం లేనంతటి యోగాన్ని సంపాదించుకోవాలి. మీరందరూ యోధులు. మీ యుద్ధం రావణుడితో, మనుష్యులతో కాదు. పాస్ అవ్వని కారణంగా 2 కళలు తగ్గిపోతాయి. త్రేతాయుగాన్ని 2 కళలు తగ్గిన స్వర్గమని అంటారు. బాబాను పూర్తిగా అనుసరించేందుకు పురుషార్థమైతే చెయ్యాలి కదా. ఇందులో మనస్సు బుద్ధితో సమర్పణ అవ్వవలసి ఉంటుంది. బాబా ఈ సర్వస్వము మీదే అని అంటారు కదా, మరి సేవలో ఉపయోగించండి అని బాబా అంటారు. నేను మీకు ఏ సలహా అయితే ఇస్తానో ఆ కార్యం చెయ్యండి. యూనివర్సిటీని తెరవండి, సెంటర్లను తెరవండి, అనేకుల కళ్యాణం చెయ్యండి. కేవలం బాబాని స్మృతి చెయ్యండి, మరియు వారసత్వాన్ని తీసుకోండి అనే ఈ సందేశాన్నివ్వండి. పిల్లలైన మిమ్మల్ని సందేశవాహకులు అని అంటారు. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి, మీకు జీవనముక్తి లభిస్తుంది అని బాబా ఈ బ్రహ్మ ద్వారా అంటున్నారు అని సందేశాన్నివ్వండి. ఇప్పుడు ఉన్నది జీవన బంధనం, మళ్లీ జీవన ముక్తి ఉంటుంది. నేను భారతదేశంలోనే వస్తాను అని బాబా అంటారు. ఈ డ్రామా అనాదిగా తయారయ్యింది. ఎప్పుడు తయారయ్యింది, ఎప్పుడు పూర్తవుతుంది అన్న ప్రశ్న రావటానికి వీల్లేదు. ఈ డ్రామా అనాదిగా నడుస్తూనే ఉంటుంది. ఆత్మ ఎంత చిన్న బిందువు, అందులో ఈ అవినాశి పాత్ర రచింపబడి ఉంది. ఇవి ఎంతటి గుహ్యమైన విషయాలు! ఆత్మ నక్షత్రం వలె చిన్న బిందువు, మాతలు కూడా మస్తకంలో బిందువుని పెట్టుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు మీ పురుషార్థంతో మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటున్నారు. మీరు బాబా శిక్షణలపై పూర్తిగా నడిచినట్లయితే మీకు మీరే రాజ్య తిలకాన్ని ఇచ్చుకున్నట్లవుతుంది. ఇందులో ఆశీర్వాదము కృప ఏమీ ఉండదు. మీకు మీరే రాజ్య తిలకాన్ని పెట్టుకోండి. వాస్తవానికి ఇదే రాజ్య తిలకం. బాబాని అనుసరించే పురుషార్థం చెయ్యాలి. ఇతరులను కూడా చూడకండి. ఇది మన్మనాభవ. దీనితో మీ అంతట మీకే తిలకం లభిస్తుంది. బాబా తిలకాన్ని ఇవ్వరు. దీని పేరే రాజయోగం. మీరు పేదవారి నుండి యువరాజులుగా అవుతారు. మరి ఎంత మంచిగా పురుషార్థం చెయ్యాలి! బాబాని అనుసరించాలి. ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. చదువు ద్వారా సంపాదన అవుతుంది. ఎంతెంత యోగం ఉంటుందో అంతగా ధారణ ఉంటుంది. యోగంలోనే కష్టపడవలసి ఉంటుంది. అందుకనే భారతదేశ రాజయోగం గాయనం చెయ్యబడింది. అంతేకాని గంగా స్నానాలు చేస్తూ చేస్తూ మొత్తం ఆయువంతా గతించిపోయిన పావనంగా తయారు కారు. భక్తి మార్గాల్లో ఈశ్వరార్థం పేదలకిస్తారు. కాని ఇక్కడ స్వయంగా ఈశ్వరుడే వచ్చి పేదవారికి విశ్వరాజ్యాన్నిస్తున్నారు. పేదల పాలిటి పెన్నిది కదా. 100% సంపన్నంగా ఉన్న భారతదేశం ఇప్పుడు 100% పేదగా తయారయ్యింది. దానం ఎప్పుడూ పేదవారికే ఇవ్వటం జరుగుతుంది. బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు! ఇటువంటి తండ్రిని తిడతారు. ఇలా ఎప్పుడైతే గ్లానీ చేస్తారో అప్పుడు నేను రావలసి వస్తుంది. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది అని బాబా అంటారు. వీరు తండ్రి మరియు టీచర్ కూడా. సిక్కు ధర్మం వారు సద్గురు అకాలని అంటారు. మిగిలిన భక్తి మార్గపు గురువులు ఎంతో మంది ఉన్నారు. అకాలుడికి కేవలం ఇదే ఆసనం దొరుకుతుంది. పిల్లలైన మీ ఆసనాన్ని కూడా ఉపయోగించుకుంటారు. నేను ఇతనిలో ప్రవేశించి అందరి కళ్యాణం చేస్తాను అని బాబా అంటారు. ఈ సమయంలో ఇతని పాత్ర ఇది. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయం. కొత్త వాళ్ళెవరూ అర్థం చేసుకోలేరు. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం మొదటి పాయింట్ అవినాశీ జ్ఞాన ధనాన్ని దానం చేసి మహాదానులుగా అవ్వాలి. ఏ విధంగా బ్రహ్మ బాబా తన సర్వస్వాన్ని ఇందులో సమర్పించారో అలాగే బాబాను అనుసరించి రాజ్యంలో ఉన్నత పదవి పొందాలి. రెండో పాయింట్ శిక్షల నుండి రక్షించుకునేందుకు కర్మాతీత స్థితిని పొందే అంతటి యోగాన్ని సంపాదించుకోవాలి. పాస్ వితానరగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చెయ్యాలి. ఇతరులను చూడకూడదు. వరదానం కఠినమైన నియమాలు మరియు దృఢ సంకల్పం ద్వారా నిర్లక్ష్యాన్ని సమాప్తం చేసి బ్రహ్మ బాబా సమానంగా అత్తక్క భవ. బ్రహ్మ బాబా సమానంగా అత్తక్కగా అంటే అలసట లేని వారిగా అయ్యేందుకు నిర్లక్ష్యాన్ని సమాప్తం చెయ్యండి. దీనికోసం ఏదైనా కఠినమైన నియమాన్ని తయారు చెయ్యండి. దృఢ సంకల్పం చెయ్యండి. అటెన్షన్ అనే కాపలాదారుడు సదా అలర్ట్గా ఉన్నట్లయితే నిర్లక్ష్యం సమాప్తమైపోతుంది. ముందు స్వయంపై శ్రమించండి, ఆ తర్వాత సేవలో శ్రమించండి. అప్పుడు ధరణి పరివర్తనవుతుంది. ఇప్పుడు కేవలం చేద్దాము అయిపోతుంది అన్న ఈ విశ్రాంతితో కూడుకున్న సంకల్పాల దల్లప్పును వదలండి. చెయ్యవలసిందే అన్న ఈ స్లోగన్ మస్తకల్లో గుర్తున్నట్లయితే పరివర్తన జరుగుతుంది. స్లోగన్ మాటలలో ఆత్మిక భావము మరియు శుభ భావన ఉండటం సమర్థ వచనాలకు గుర్తు. మన శక్తిశాలి మనస్సు ద్వారా శక్తినిచ్చే సేవ చెయ్యాలి. ఎంతెంతగా సమయం సమీపిస్తూ ఉందో అంతగానే వ్యర్థ సంకల్పాలు కూడా పెరుగుతున్నాయి. కాని ఇవి సమాప్తమయ్యేందుకు బయటకు వస్తున్నాయి. వాటి పని రావటం మరియు మీ పని ఎగిరే కళ ద్వారా సకాశ ద్వారా పరివర్తన చేయటం. గాబరా పడకండి, వాటి సెగలోకి రాకండి. ఓం శాంతి.